ఓం శాంతి. ఈరోజు మనం జగదీష్ అన్నయ్య యొక్క సాకార బాబాతో గడిపినటువంటి అనుభవాల గురించి విందాము. సాకార బాబాతో జరిగినటువంటి అనుభవాల యొక్క క్లాస్ ఈరోజు మనం వింటున్నాము. అన్నయ్య చెప్తూ ఉన్నారు, ఓం శాంతి. బాబాతో లేదు ఇలా కూడా అనొచ్చు, బాబ్ దాదా యొక్క సంపర్కంలో రావటం ఇది ఒక పెద్ద కథ, ఇది ఒక పెద్ద చరిత్ర. నా జీవిత కథ అనేది చూసుకున్నట్లయితే దానిలో బాబాతో కలవటము ఒక మహత్వపూర్ణమైనటువంటి, చాలా ముఖ్యమైనటువంటి భాగము అని అనొచ్చు. మరి ఆ భాగం లేకుండా ఈ జీవితం అసలు లేనేలేదు. ఎందుకంటే అతను నాపైన ఇలాంటి ముద్ర వేశారు, చాలా గొప్ప ముద్ర వేశారు. నేను నా కళ్ళ ద్వారా ఇలాంటి మూర్తిని చూశాను. మరి ఆయన ఎవరు? సృష్టి యొక్క ఆదిపిత, ప్రజాపిత బ్రహ్మ, ప్రథమ పురుషుడు. అతని తర్వాతనే ఇంకా దేవ సృష్టి అనేటువంటిది మొదలైంది. మరి అన్నయ్య తనతో తను మాట్లాడుకుంటున్నారు, తన కళ్ళతో తను మాట్లాడుతూ ఉన్నారు. ఈ కళ్ళు చాలా ధన్యమయ్యాయి. ఎందుకంటే నీవు ఈ మహాన్ మహాన్ మహాపురుషుణ్ణి చూశావు. అరే ఈ చెవులు, మీరు కూడా ధన్యమయ్యారు. ఎందుకంటే మీరు అతని యొక్క శబ్దాలను విన్నారు. కానీ ఈ కళ్ళు చెవులు శరీరం యొక్క ముఖ్యమైన అంగాలు. కానీ వీటిని ధరించినటువంటిదైతే ఆత్మ. నేను ఎలా చెప్పగలను నేను చాలా ధన్యమయ్యాను ఎందుకు అని అంటే, నేను ఇలాంటి గొప్ప వ్యక్తి యొక్క దర్శనం చేసుకున్నాను. నాకు జీవితంలో ఇంకా ఏమీ ప్రాప్తించకపోయినా పర్వాలేదు, ఇంకా ఏం ప్రాప్తించకపోయినా నేను కేవలం బ్రహ్మబాబా మరియు మా అమ్మ యొక్క దివ్యమైనటువంటి మూర్తుల యొక్క సాక్షాత్కారాన్ని చేసుకున్నాను. నేను అన్నిటినీ పొందినట్టే. ఎవరినైతే జగదంబ సరస్వతి అని అంటారో, ఎవరైతే జ్ఞానం యొక్క సాక్షాత్ దేవి ఉన్నారో వారిని నేను చూశాను, వారి యొక్క ఒడిని అనుభవం చేశాను. వారిని నేను ఆలింగనం చేసుకున్నాను, ప్రేమ తీసుకున్నాను. ఆ సరస్వతి తల్లి నన్ను అంత ప్రేమ చేశారు, అంతకంటే నాకింకేం కావాలి? జీవితంలో ఏ వ్యక్తికైనా ఇంతకంటే ఇంకేం కావాలి? ఎవరినైతే కాలంకా కాల్ మృత్యుని మృత్యువుకి మృత్యువు అని అంటారో, ఎవరైతే మృత్యు యొక్క పిడికిళ్ళ నుంచి బయటకు తీసేవారున్నారో, రోగాల నుండి విడిపించేవారున్నారో, దుఃఖ అశాంతుల నుంచి విడిపించేవారున్నారు. ఒకే మాటతో ముక్తి జీవన్ముక్తిని ఇస్తారు. అతనెవరు? రామకృష్ణ పరమహంస గురించి వివేకానందుడు ఈ అన్ని మాటలు చెప్పారు. ఒక వ్యక్తి గురించి ఇన్ని చెప్పారు. వివేకానందుడు రామకృష్ణ పరమహంస గురించి అంత గొప్పగా చెప్పారు. ఆ ఒక్క వ్యక్తే అంటే వివేకానందుడు మాత్రమే అంత వర్ణించారు రామకృష్ణ పరమహంస గురించి. మరి మనమైతే ఇంతమంది ఉన్నాం కదా, విఐపీలు వస్తున్నారు, మైక్స్ వస్తూ ఉన్నారు, కాన్ఫరెన్సెస్ చేస్తూ ఉన్నాము, ఎస్ఎంఎల్ కోర్సులు చేస్తూ ఉన్నాము, మరి ఇవన్నిటి గురించి అయితే బాబా చెప్పారు. అసలు మీరు ఏమి తెలుసుకునే తెలుసుకోలేదు ఇప్పటిదాకా అని. ఎందుకు అనంటే బాబా లెక్కలో మనమేమి తెలుసుకున్నట్టే. అతను ఎవరు, అతను కార్యం ఎలాంటిది చేస్తూ ఉన్నారు, ఇవన్నీ ఇంకా మనం తెలుసుకోలేదు పూర్తిగా. అందుకనే మధ్య మధ్యలో బాబా చాలాసార్లు అడుగుతూ ఉంటారు, పిల్లలు అర్థం చేసుకున్నారా అని. మనం అంటూ ఉంటాం హా అర్థమైంది అని. కానీ అన్నయ్య అంటున్నారు అరే మనం ఏం అర్థమే చేసుకోలేదు, ఒక అణు అంతా కూడా అర్థం చేసుకోలేదు. నేను ఇలాంటి మూర్తులని చూశాను, బ్రహ్మాబాబాని, మమ్మని, వారి యొక్క మూర్తిని చూశాను. వారి యొక్క కోమలమైనటువంటి వరదాని హస్తాలు నన్ను స్పర్శించాయి, ప్రేమ చేశాయి. తలపైన ప్రేమ చేశారు, ముఖం పైన ప్రేమ చేశారు, వారి యొక్క ఒడిలో తీసుకుని ప్రేమ చేశారు. మరి నేను కూడా వారికి రిటర్న్ గా ఏమి చేయలేకపోయాను. కానీ వారు నాతో ఏమైతే చేశారో, అంటే నాకు ఏవైతే ఇచ్చారో, అవన్నీ అవిస్మరణీయం. ఎప్పుడు మర్చిపోలేనటువంటివి, ఎప్పుడు మర్చిపోలేను. ఆ మూర్తులు నా కళ్ళ నుండి ఎప్పుడు విడిపోలేరు. మరి నేను ఎప్పుడైతే ఇవన్నీ చెప్తున్నానో, కేవలం ఆ మూర్తి అని అంటే కేవలం ఈ శరీరం గురించి, ఈ పార్థివ దేహం గురించి మాట్లాడటం లేదు. గుణాల యొక్క మూర్తి, జ్ఞానం యొక్క మూర్తి, యోగమూర్తి, అది వారి యొక్క ఏదైతే మహానత ఉందో, మహిమ ఉందో, ఆ యొక్క మాటలు వినిపిస్తున్నాను. పంతొమ్మిది వందల 1952 సంవత్సరంలో నేను వారి యొక్క సంపర్కంలోకి వచ్చాను. మరి ఈ కథని మొదటి నుంచి నేను చెప్పటం లేదు, చాలా పెద్ద కథ, పొడవైండే కథ. మరి ఆ కథ చెప్పాలంటే అలా అయితే చాలా రోజులు పడుతుంది. కానీ నేను ఎప్పుడైతే మొదటిసారి బాబా మమ్మ యొక్క చిత్రాలను కల్పవృక్షంలో చూశాను, కూర్చొని ఉన్నారు, మరి ఆ రోజు నాకు ఇలా అనిపించింది, కళ్ళు చూడలేవు, నిన్ను అర్థం చేసుకోలేవు, నీ యొక్క రూపం అంత సుందరమైనటువంటిది అనేటువంటిది నాకు అనుభవం అయింది. ఎందుకంటే నేను చాలా తర్క వితర్కం చేసే అటువంటి వ్యక్తిని, కానీ నేను ఒక సెకండ్లో సరెండర్ అయిపోయాను, అంటే వారికి సమర్పణ అయిపోయాను. వీరే నా తల్లి తండ్రి, వీరే మా బాబా మమ్మ అని ఎలాంటి ఆర్గ్యుమెంటు చేయలేదు. ఎవరో అడిగారు, నువ్వు రోజ్ని, గులాబీని ఎందుకు ఇష్టపడతావు అని అంటే, బికాజ్ ఐ లవ్ ఇట్, నేను నాకు అది ప్రేమ కాబట్టి నేను ఇష్టపడతాను. అలాగే బాబా మమ్మని నేను ఎలా ఒప్పుకున్నాను అనేటువంటిది అది నాకు కూడా తెలీదు. లోపల నుంచి చాలా ఒక గుహ్యమైనటువంటి గంభీరమైనటువంటి శబ్దం వినిపించింది, అరే నువ్వు వీరిని గుర్తుపడతావా, వీరు ఎవరో తెలుసా అని. వీరు నీ తల్లి తండ్రి ఉన్నారు. ఇది ఒక్క మాటతో నేను, అది నా హృదయంలో ఒక ప్రింట్ అయిపోయింది. ఆ ఒక్క మాటతో నేను బాబాని మమ్మని ఒప్పుకున్నాను. ఈ బాబా మమ్మ ఎవరు, శివబాబా ఎలా వస్తారు ఈ తనువులో, ఇది అంతా కూడా చూడటానికి కాదు నేను వచ్చింది, వారిని కలవడానికే వచ్చాను. నేను ఇక్కడికి వచ్చే ముందు, అంటే మధుబన్కి వచ్చే ముందు ఇలా అనిపించేది నాకు, ఎలా అయితే ఒక ఎలుక బోన్లో పడిపోయిందనుకోండి, అంటే లోపల చిక్కుకొని పోయిందనుకోండి, ఇంకా బయటికి రాదు. అలా నేను కూడా ఈ ప్రపంచం అనేటువంటి బోన్లో ఎలా నన్ను నేను అంటే చిక్కుకొని పోయేలాగా చేసుకున్నాను. నేను ఎందుకని ఈ పాత ప్రపంచం బోన్లో చిక్కుకొని పోయాను, ఈ చక్రవ్యూహంలో ఎలా చిక్కున్నాను, ఎలా బయటికి రావాలి, అది తెలియనే తెలీదు. మరి ఇది ఎలాంటి చక్రవ్యూహము అని అంటే, ఫలానా వాళ్ళు ఇది చేస్తున్నారు, ఫలానా వాళ్ళు అది చేస్తూ ఉన్నారు, ఇది అంతా ఏంటి, దీని అంతా అర్థం ఏంటి, ఇది ఏమీ అర్థమయ్యేది కాదు. అంటే లోపల ఒక పెద్ద లోపల బాధ ఉండేటువంటిది, తపన ఉండేటువంటిది, ఏడ్చేవాణ్ణి. మరి అలాంటి రోజుల్లో నేను భగవంతుణ్ణి ప్రార్థించేవాణ్ణి, హే భగవంతుడా, హే ప్రభువ, నన్ను వీటన్నిటి నుంచి బయటకు తీయి అని. ఎలా అంటే ఎలుక బోన్లో నుండి ఎలుక స్వయం బయటికి రాలేదు, ఎవరైనా బయట తీయాల్సి వస్తుంది దాన్ని. అలాగే నన్ను కూడా ఈ బోన్లో నుంచి బయటకు తీయండి, నేను మిమ్మల్ని వెతుకుతూ ఉన్నాను, నేను మిమ్మల్ని గుర్తించలేను, కానీ మీకైతే తెలుసు కదా నేను మిమ్మల్ని గుర్తు చేస్తున్నాను అని, మీకోసం పరితపిస్తున్నాను అని. మరి మీరే వచ్చి నన్ను తొలగించండి, ఎందుకంటే మీరు నా తండ్రి. మరి భగవంతుడు దయాలు కృపాలు అని అంటూ ఉంటారు కదా, దయ చూపించేటువంటి వారు, కృప చూపించేవారు అని. మరి మీరు వచ్చి ఇప్పుడు నా పైన దయ చూపించండి, మీరు నా తండ్రి తల్లి ఉన్నారు, మరి అలాంటప్పుడు నన్ను ఎందుకు వీటన్నిటి నుంచి బయటకు తీయరు, ఇలా నా మనసు లోపల ఆలోచనలు వస్తూ ఉండేవి. మరి నేను అలాంటి బ్యాక్గ్రౌండ్లో ఉండేవాణ్ణి. అంతకంటే ముందు చాలా పొడవైండే బ్యాక్గ్రౌండ్ నాకు ఉండేది. ఆ రోజుల్లో ఈ ఈశ్వరీయ విశ్వవిద్యాలయము భరత్పూర్ కోటి, భరత్పూర్ మహారాజు యొక్క కోటలో ఉండేటువంటిది. ఇది మౌంట్ అబులో ఉండేటువంటి స్థానం గురించి అన్నయ్య గారు ప్రస్తావిస్తున్నారు. ఇప్పుడైతే అక్కడ హోటల్ ఉంది. మరి నేను అక్కడికి మొట్టమొదటిసారి వెళ్ళినప్పుడు ఏం చూశాను అని అంటే, ఎవరినైతే నేను కల్పవృక్షం యొక్క చిత్రంలో చూశానో బ్రహ్మబాబాని, మరి ఆ భరత్పూర్ కోట నుండి కింద వరకు ఒక రోడ్డు వచ్చేది. ఎందుకు అనంటే ఈ భరత్పూర్ మహారాజు యొక్క ప్యాలెస్ పైన ఉండేది కాబట్టి ఆ పైనుండి కిందికి వచ్చేటువంటి దారి చాలా పొడుగ్గా ఉండేది. మరి ఆ దారి సరిగ్గా లేకుండేది. మరి దాంట్లో రాళ్లే రాళ్ళు ఉన్నాయి, అవి కూడా లూజ్ రాళ్ళు. మరి ఎవరైనా వ్యక్తి ఆ రాళ్లపైన కాళ్ళు పెట్టినట్లయితే జారి కింద వచ్చేసేటువంటి వారు, అంటే కిందికైతే చేరుతారు కానీ జారి పడిపోయి కిందకు వచ్చేవారు. బాబా నిక్కర్ వేసుకుని ఉన్నారు. బాబాతో పాటు కొంతమంది అన్నయ్యలు నిక్కర్ వేసుకుని ఉన్నటువంటి వారు, వారు ఆ రోడ్డుని సరిచేస్తూ ఉన్నారు. ఎవరినైతే నేను కల్పవృక్షంలో చూశానో కూర్చొని ఉన్నట్టు పద్మాసనం వేసుకుని యోగం చేస్తున్నట్టు చూశాను, వారిని నేను ఈరోజు నిక్కర్లో చూశాను, అది కూడా రోడ్డు వేస్తూ. బాబా యొక్క వయస్సు కూడా ఆ సమయంలో 75 సంవత్సరాలు ఉండి ఉండొచ్చు. 1952 యొక్క మాట చెప్తూ ఉన్నాను. ఆ టైంలో బాబా రోడ్డుని తయారు చేస్తూ ఉన్నారు. ఆ కోమలమైనటువంటి బాబా చేతులు ఇలాంటి భావంతో చేస్తున్నాయి, నా పిల్లలు వస్తారు, వారికి ఎలాంటి కష్టం కలగకూడదు, ఏ పిల్లలు కూడా కింద పడిపోకూడదు, ఎవరి కాలు బెణకకూడదు, ఇలాంటి ఆలోచనలు చూడండి బాబా చేస్తున్నారు. మరి స్వయం తనే రాళ్లు తీసేసి రోడ్డును బాగా చేస్తున్నారు. నేను నిలబడిపోయాను. నేను నాకు అప్పుడు అర్థం కాలేదు నేను ఏం చేయాలి అని. మరి నేను అప్పుడే బండి దిగాను, అంటే ట్రైన్ దిగి వచ్చాను. నా మొహము, నా శరీరం అంతా కూడా మట్టితో నిండి ఉంది. ఆ రోజుల్లో ఏసీ అవన్నీ ఉండేవి కాదు, రిజర్వేషన్లు కూడా ఉండేవి కాదు కాబట్టి మట్టితో నిండిపోయి ఉన్నాను నేను. మరి అనిపించిందనమాట నేను మొదట స్నానం చేసి రావాలి అని, చేసి వద్దామని. మరి ఇంకోవైపు అనిపిస్తూ ఉంది, బాబా ఇట్లాంటి కార్యం చేస్తున్నారు, మరి ఇలాంటి సమయంలో నేను వెళ్ళిపోవచ్చా, ఇది కూడా సరి అయిండేది కాదు, మరి ఏం చేయాలి నేను. నేను కూడా ఈ పనిలో నిమగ్నం అయిపోదాము, ఆ తర్వాత పనుల తర్వాత చూద్దాము అని అనుకున్నాను. కానీ బాబా అన్నారు, బచ్చే జావు, వెళ్ళి స్నానం అవి చేసి తయారయ్యిరండి, ఆ తర్వాత కలుద్దాము అని నన్ను పంపించేసేసారు. కానీ అది మొట్టమొదటి ఆజ్ఞ బాబాది, మొట్టమొదటి ఆజ్ఞ నా గురించి. మరి ఆ ఆజ్ఞని నేను పాటించకుండా ఎలా ఉంటాను? నేనైతే ధర్మ సంకటంలో ఉన్నాను. ఒకవేళ నేను బాబా యొక్క ఆజ్ఞను పాటించకపోయినా దోషినే. మరి ఒకవేళ బాబా పని చేస్తుంటే కూడా నేను చూసి వదిలేసి వెళ్ళిపోయినా కానీ నేను దోషినే, మరేం చేయాలి? కానీ వారు వారి ముఖారవిందంతో చెప్పారు, వెళ్ళి నువ్వు తయారవు అని. మరి నా యొక్క బెనిఫిట్, నా లాభం కూడా ఆ మాటలోనే ఉండింది అనుకుంటా. అందుకనే నేను వెంటనే ఒప్పుకున్నాను. నేను ఒప్పుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాను. మరి ఇది ఒక మొట్టమొదటి మహానత నేను చూశాను బాబాలో. ఎందుకంటే నేను చాలా ఆశ్రమాలు, గురువుల దగ్గరికి వెళ్ళాను, మరి ఎంతో మంది ఉపదేశాలు విన్నాను. కానీ ఈ తండ్రి రాళ్ళు తీస్తూ ఉన్నారు పిల్లల కోసము, నిక్కరు వేసుకుని రోడ్డు వేస్తున్నారు ఈ ఇంత పెద్ద వయసులో. దీన్నే మహానత అంటారు. మరి గీతలో కూడా ఉంది, హే అర్జునుడా, నాకు మూడు లోకాల్లో ఏమి అవసరం లేదు, భగవంతుడికి ఏం కావాలి, ఏం అవసరం లేదు, కానీ నేను వస్తాను, వచ్చి కర్మ చేస్తాను. ఒకవేళ నేను కర్మ చేసి చూపించలేదనుకోండి, సరైండే కర్మ ఏది అనేటువంటిది నేను చేసి చూపించకపోతే మరి మనుషులకు ఎలా అర్థమవుతుంది, ఎలా నేర్చుకుంటారు? కాబట్టి నేను కర్మ చేసి చూపించాల్సి వస్తుంది, కర్మ ఎలా యోగయుక్తంగా అయ్యి చేయాలి అని. నాకు వెంటనే అర్థమైంది, ఇది భగవంతుడు రావడానికి కారణము. ఏదైతే శాస్త్రాలలో, భగవద్గీతలో రాసి ఉందో దాన్ని ప్రాక్టికల్ గా ఈరోజు చూస్తూ ఉన్నాను నేను. అంటే బాబా యొక్క ముఖం కూడా చాలా సంతోషంగా, చాలా చిరునవ్వుతో ఉంది. ఇలా కాదనమాట, అరే నేను చాలా పెద్ద రత్నాల వ్యాపారిగా ఉండేవాణ్ణి, నా దగ్గర కార్లు, బస్సులు, నౌకర్లు, చాకర్లు, మహల్ మాడిలు అన్నీ ఉండేవి, మరి ఈరోజు నేను ఇలాంటి పరిస్థితిలో ఉన్నానే, నేనే స్వయం రాళ్లు తీయాల్సి వస్తుంది, మరి ఈ రాళ్లు మోసేటువంటి పని ఇంకా వేరే ఎవరు చేయలేరా, నేనే చేయాల్సి వస్తోంది అనే ఆలోచన లేనేలేదు. మనలో చాలా మందికి ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎప్పుడైనా ఇలాంటి పనులు చేయాల్సి వచ్చినప్పుడు మనం అనుకుంటూ ఉంటాము, ఇది నేను చేయాల్సినటువంటి పని కాదు, ఇంకెవరైనా, ఇంకా వేరే వాళ్ళు చేసి ఉండాల్సింది కదా ఇది అని. మనం అనుకుంటూ ఉంటాము, అరే నాకెందుకు ఈ కష్టం వచ్చి పడింది, ఎంతో మంది ఉన్నారు, వేరే వాళ్ళు చేయాల్సి ఉండేది కదా, నేనెందుకు చేయాల్సి వస్తోంది అని. బాబా చాలా సంతోషంతో చేస్తూ ఉన్నారు. మరి బాబా నాకు వీటన్నిటి గురించి ఏమి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారో మీకు తెలిసే ఉంటుంది. అది తన యొక్క మహానత యొక్క చిహ్నము. అక్కడ ఒకటి కూర్చోవడానికి కూడా ఒక స్థానం అనేటువంటి తయారు చేసి ఉండింది. దానిపైన ఒక గొడుగులాగా చతురచాయిలాగా ఉండేటువంటిది. మరి నేను స్నానం చేసి తయారయ్యి వచ్చాను. బాబా అక్కడ కూర్చొని ఉన్నారు. మరి నేను అక్కడికి వెళ్ళి నిలబడ్డాను. బాబా వెంటనే అడిగారు, ఈరోజు మురళి విన్నారా? చాలా వండర్ఫుల్ మురళి ఉండేది. మరి బాబా అన్నారు, చూడు ఈ రోజు దాకా శ్రీకృష్ణుడిలాగా ఎవరు ఈ ప్రపంచంలో లేనే లేకుండే. మరి ఆయన చాలా సుందరమైనటువంటి వాడు, ప్రపంచం అందరిలో అత్యంత సుందరుడు. అన్నీ కూడా ప్రాప్తించాయి తనకి. కానీ భగవంతుడు ఎప్పుడైతే వస్తారో ఆయన సాకారమైనటువంటి శరీరంలో వస్తారు. ఎప్పుడైతే మానవ శరీరంలో భగవంతుడు వస్తారో ఎవరైతే మూఢులు ఉన్నారో, అంటే మూర్ఖులు ఉన్నారో, వారికి అర్థం కాదు. అందుకనే భగవంతుణ్ణి తిడుతూ ఉంటారు. కృష్ణుణ్ణి యాక్చువల్గా ఎవరు తిట్టొచ్చు? ఎవరు తిట్టలేరు కదా. ఎవరైనా చూసినట్లయితే కృష్ణుణ్ణి చాలా తికమక పడిపోయి చూస్తూ ఉంటారు. బాబా అన్నారు, చూడు పిల్లలు, చూడు ప్రపంచం వాళ్ళందరూ గీత చదువుతూ ఉంటారు కానీ వారికి తెలియనే తెలీదు ఇదేంటి అర్థం ఏంటి అని. బాబా ఇలా నాకు చాలా విషయాలు ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలుపెట్టారు. మరి బాబా చాలా విషయాల గురించి నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. బాబా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇలా ఎక్స్ప్లెయిన్ చేశారు, ఆయన చెప్పేటువంటి మాటలు శివబాబా కోసం చెప్తున్నారు, స్వయం కోసం కాదు శివబాబా గురించి చెప్పినట్టు. శివబాబా ఎంత ఈ అమూల్యమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చారు. ఒకవేళ ఎవరైనా వ్యక్తి కల్పితంగా ఈ మాటలన్నీ మాట్లాడారనుకోండి, వారు చాలా కాలం నడవలేరు. బాబా యొక్క నోటి నుండి చాలా సహజంగా ఇలాంటి విషయాలన్నీ వస్తూ ఉన్నాయి. శివ బాబా గురించి బాబా ఎప్పుడు సైగ చేసేవారు? మరి బాబా యొక్క మాటలతో నాకు అర్థమైంది, బాబా బాబా బాబా. నాకు మళ్ళీ ఆలోచన వచ్చింది, శ్రీకృష్ణుడి కూడా శ్రీకృష్ణుడిగా తయారు చేసేటువంటి వాడు ఎవరు? నరుల నుంచి నారాయణులుగా చేసేటువంటి వారు ఎవరు? ఎవరు ఇలా తయారు చేయగలరు? పిల్లలు, ఇది మీరు అందరికీ చెప్పాలి. ఇది నా కోసం ఖాస్ బాబా చెప్పారు, ముఖ్యంగా బాబా చెప్పారు. ఇది నువ్వు అందరికీ తెలియపరచాలి. ఎలా అయితే మొదట బాబాకి ముందు సాక్షాత్కారమైంది, ఆ తర్వాత శివబాబా వచ్చారు, గది అంతా కూడా చాలా వెలుగుతో నిండిపోయి ఉంది. మరి బాబాకి కొత్త సృష్టి యొక్క సాక్షాత్కారం జరిగింది. మరి పైన నుంచి నక్షత్ర సమానంగా వస్తూ ఉన్నట్టు మహల్స్ చూశారు. మరి కొన్ని నక్షత్రాలు రాజకుమారులాగా రాకుమారిలాగా తయారవుతున్నట్టు ఇవన్నీ చూశారు. మరి శివబాబా నాకు ఇలా చెప్పారనమాట, బచ్చే నీవు ఇలాంటి ప్రపంచాన్ని సృష్టించాలి అని. ఇదంతా బాబా యొక్క జీవిత కథలో విన్నారు. ఇదంతా బ్రహ్మబాబా జీవిత కథలో మనం విన్నాము, చదివాము. మరి బాబా నాతో అన్నారు, బచ్చే నువ్వు ఇది అందరికి తెలియపరచాలి, ఈ విషయాన్ని తెలియపరచాలి అని. ఇది వినంగానే నా కపాలం బద్దలు అయినట్టు అనిపించింది, అది ఓపెన్ అయినట్టు అనిపించింది. ఇంకా ఇది చెప్పిన తర్వాత మళ్లీ బాబా మొదలు పెట్టారనమాట, బచ్చే నీకైతే అర్థమవుతుంది కదా, ఎందుకు అనంటే బయట వాళ్ళకి జ్ఞానం గురించి తెలియనే తెలీదు. భగవతి సీత ఎవరైతే ఉన్నారో తన పైన ఎవరు చెడు దృష్టి కూడా పెట్టలేరు, ఎవరు కూడా వేలెత్తి చూపించలేరు. అలాంటి భగవతి సీత గురించి అన్నారనమాట రావణుడు దొంగిలించుకొని వెళ్లాడు అని. మరి రాముడు ఇట్లాంటి వ్యక్తినా, తన యొక్క పత్నిని పోగొట్టుకుని కూర్చున్నాడు ఇట్లాంటి వాడు. మరి ఇవన్నీ ఎన్ని తప్పు విషయాలు రాసేశారు, ఇవన్నీ విషయాలు అందరికీ తెలియపరచాలి. ఇలా నాకు చాలా విషయాలు బాబా చెప్తూ వెళ్లారు. నేనైతే ఇంకా ఏ డైరీ పెన్ కూడా తీసుకుని కూర్చోలేదు ఆ సమయంలో. మరి ఆ డైరీ పెన్సిల్ అయితే ఏ రోజు దాకా నేను ఎప్పుడు పెట్టనే లేదు, బుద్ధి రూపీ డైరీలోనే రాసుకుంటాను. డైరెక్ట్ అంతా అక్కడే రాస్తాను. మరి బాబా ఇది కూడా చెప్పారు, ఎప్పుడైతే నీవి అన్ని విషయాల్ని మానవులకు అర్థం చేయిస్తావో అప్పుడు వాళ్ళు నిన్ను కొడతారు. నీ తలపైన కర్రతో కొడతారు అని బాబా అన్నారు. నువ్వు ఒకవేళ రాముడి యొక్క సీతని దొంగిలించలేదు అని చెప్తే మనుషులెవరు సంతోషపడరు. అరే అవునా, ఇలా దొంగిలించలేదా, మరి మంచిదే కదా, ఇలాంటి విషయం జరిగిందా అని ఎవరు సంతోషపడరు. వాళ్ళు వచ్చి ఏమంటారు, అరే నువ్వు వచ్చి ఈ మా శాస్త్రాలన్నింటినీ ఖండిస్తున్నావే, నువ్వెవరు కొత్త వ్యక్తి వచ్చి ఇవన్నీ చెప్తూ ఉన్నావు, ఎంతో మంది ఋషులు మునులు వాల్మీకి లాంటి వాళ్ళు రామాయణాన్ని రాసిపెట్టి ఉన్నారు, తులసిదాసు ఇంత పెద్ద రామాయణాన్ని రాసిపెట్టారు, అంటే తెల్ల కాగితం అన్నిటినీ నల్లగా చేశారు. మరి ఈరోజు నువ్వు ఈ చిన్న వ్యక్తి వచ్చి ఇవన్నీ తప్పు మాటలు చెప్తున్నావే, ఎలా అయితే పిట్ట కొంచెం కూత ఘనం అంటారో అలా నువ్వు వచ్చి ఈరోజు కొత్త విషయాలు ఎట్లా చెప్తున్నావు అలా అని నిన్ను తలపైన కొడతారు. మరి ఆ దెబ్బలు తినడానికి నువ్వు రెడీగా ఉన్నావా అని బాబా అడిగారు. అన్నయ్య అంటూ ఉన్నారు, ఇప్పటిదాకా బాబా నాకు టోలీనే తినిపించలేదు, అంటే మొదటిసారి కలిసినప్పుడు ఇవన్నీ చెప్పారు బాబా. అంటే అన్నయ్య అంటూ ఉన్నారు, నాకు ఇప్పటిదాకా టోలీనే తినిపించలేదు, కానీ దెబ్బలు తినిపించే మాటలు అయితే చెప్తూ ఉన్నారు, దెబ్బలు తింటావా అని మాత్రం అడుగుతూ ఉన్నారు. మీ అందరికైతే టోలీ అంటే ప్రసాదం దొరుకుతుంది, కానీ నాకైతే ఇలా అనిపించింది నాకు దెబ్బలే దొరుకుతున్నాయని. పర్వాలేదు. మరి బాబా ఇది కూడా అడిగారు, మరి భయం ఏం పడట్లేదు కదా నువ్వు? నేను అన్నాను, ఏ మాటతో భయపడతాను బాబా, ఎందుకంటే ఇది మీ యొక్క ఆదేశము, మీ యొక్క నిర్దేశన, మీ యొక్క ఛత్రఛాయలో నేను సేవ చేస్తాను, మీ యొక్క సంరక్షణలో నేను పనిచేస్తాను, మరి నాకెందుకు భయము? మరి బాబా అడిగారు, నిజంగా చెప్తున్నావా, ఆలోచించి మాట్లాడుతున్నావా అని అన్నారు. నేను అన్నాను, అవును ఆలోచించి చెప్తున్నాను. ఈ జీవితం మీది, ఈ జీవితాన్ని ఏ పని కోసం ఎలా ఉపయోగించాలో అలా మీరే ఉపయోగించండి. నేనైతే మీరేం చెప్తారో అదే చేస్తాను. మరి దెబ్బలు తినాలని మీరు చెప్తే దెబ్బలు తింటాను, తూటాలు తినాలి అని అంటే తూటాలు తింటాను, అంటే ఎవరైనా కాలిస్తే కాల్పించుకుంటాను. మరి అన్నయ్య అంటూ ఉన్నారు, ఆ తూటాలు అంటే గోళీలు అయితే తినలేదు కానీ ఈ గోళీ అంటే టాబ్లెట్స్ ఇవైతే ఈ రోజుల్లో బాగా తినిపిస్తున్నారు డాక్టర్స్. మరి నేనేం చూశాను అనంటే, ఎవరి గురించి అయితే భగవంతుడి గురించి సత్యం శివం సుందరం అని అంటారో, నిర్భయుడు అని అంటారో, అలాంటి ఒక సమాజమంతా, ప్రపంచంలో ఉన్న సమాజమంతా ఒకవైపు, మొత్తం ప్రపంచమంతా అంటూ ఉన్నారనమాట, సమాజమంతా అంటూ ఉంది రాముడి యొక్క సీత దొంగలింపబడి ఉంది అని. మొదట మొట్టమొదట పోట్లాటనే అక్కడి నుంచి మొదలైంది, రాముడి యొక్క సీత దొంగలింపబడింది అని. మరి నేను ఒక్కడనే ఒకవైపు, లేదు దొంగలింపబడలేదు సీత అని చెప్పేలాగా. అన్నయ్య అంటూ ఉన్నారు, వాస్తవంగా చూసినట్లయితే మానవ యొక్క తత్వం ఏంటి అనంటే, ఎవరై ఏ విషయమైతే అందరూ కూడా ఒప్పుకుంటారో, ఏ విషయమైతే సహజంగా అందరూ అర్థం చేసుకుంటారో దాన్ని చెప్పాలని దాన్నే చెప్పాలి అని అనుకుంటారు. కానీ నాకు ఈరోజు ఎలాంటి మాట చెప్తున్నారు అనంటే, ఎక్కడైతే నువ్వు దెబ్బలు తినాల్సి వస్తుందో అలాంటి మాట చెప్పు అని. అలా సత్యమైండేటువంటి శివబాబా, సత్యుడు ఎవరైతే ఉన్నారో తను చెప్తున్నారు. మరి రాగానే మొట్టమొదట సేవను చూశాను, బాబా చేస్తుండేటువంటి సేవను చూశాను. కూర్చున్న వెంటనే వచ్చి కూర్చున్న వెంటనే ఇది చూశాను. ఇది భగవంతుడి యొక్క సత్యస్వరూపం. మొత్తం ప్రపంచమంతా ఏమైనా చెప్పనివ్వండి, ఒకవేళ మొత్తం ప్రపంచమంతా రాత్రిని పగలు అని అన్నారనుకోండి, మరి ప్రపంచమంతా అది పగలన్నా కానీ నేను మాత్రం ఒకవేళ అది పగలైతే రాత్రి అయితే రాత్రనే చెప్తాను. స్వయం సత్యమైండేటువంటి వాడు శివబాబా సత్యస్వరూపుడు. మరి అలాంటి సత్యాన్ని తెలుసుకోవడము, సత్యాన్ని గ్రహించటం కూడా ఒక మాట. మరి సత్యమైన మాటను అందరికీ చెప్పడం అదంతకంటే కఠినమైనటువంటిది. మరి ఆ సత్యాన్ని నిర్భయత్వంతో నిర్భయంగా చెప్పటము, మరి బుజుర్గు అంటే వృద్ధ వ్యక్తి సత్య స్వరూపము చెప్తూ ఉన్నారు, నిర్భయంగా ఉండి చెప్పు అని. ఏదైతే సిక్కుల యొక్క గ్రంథం ఉందో గ్రంథ్ సాహెబ్, దాంట్లో ఒక మాట వస్తుంది, పరమాత్మ నిర్భయుడు, ఎందుకు అనంటే మానవ మాత్రులకి ఎప్పుడో ఒకసారి ఏదో ఒక సమయంలో లేశ మాత్రమైన అంశ మాత్రమైన భయం వచ్చి ఉండొచ్చు, కానీ భగవంతుడికి ఎలాంటి భయం లేదు. ఇదే తన యొక్క చిహ్నము. ఎలాంటి సమయంలో ఎప్పుడు కూడా అంశ మాత్రం కూడా భయపడరు వారు, అందరితో కూడా అందరినీ ఎదుర్కోవడానికి రెడీ. ఇది నేను చూశాను. మరి ఆ తర్వాత నన్ను బాబాను కలవడానికి పైకి తీసుకెళ్లారు. ఎక్కడైతే చాలా మెట్లు ఎక్కాలో, చెక్క మెట్లు తయారు చేసి ఉండేవి, దానిపైన నన్ను తీసుకెళ్లారు. అక్కడ బాబా మామ కూర్చొని ఉన్నారు. వారిని కలవడాని కోసం నన్ను తీసుకొని వెళ్లారు. వారి దగ్గరికి తీసుకెళ్లి నన్ను కూర్చోపెట్టారు. మరి వారితో ఎలా కలవాలి అనేటువంటి మాట నాకు తెలీదు. సాధు మహాత్ముల్ని కలిసేటువంటి విధానం ఒకటి ఉంటుంది, గురుద్వారాలకు వెళ్ళినప్పుడు కలిసే విధానం ఒకటి ఉంటుంది, ప్రతి ఒక్కరిని కలిసేటువంటి విధానం వేరువేరుగా ఉంటుంది. మరి ఇక్కడ ఎలా కలవాలి అనేటువంటిది అది తెలీదు. ఎవరు కూడా గైడ్ చేయలేదు, ఎవరు చెప్పలేదు. నేను వెళ్ళి కూర్చున్నాను, బాబా ముందెళ్ళి కూర్చున్నాను. నాతో పాటు ఇంకా ఇద్దరు వ్యక్తులు కూడా ఉండేవారు, కొంతమంది అక్కయ్యలు కూడా కూర్చొని ఉన్నారు. ఈ రోజు దాకా కూడా వారు ఉన్నారు కొంతమంది. మరి వాళ్లల్లో ఒకరిద్దరు అక్కయ్యలు లేకపోవచ్చు ఇప్పుడు, కానీ మిగిలిన అక్కయ్యలందరూ కూడా ఈ రోజు దాకా కూడా ఉన్నారు. మరి అక్కడ కూర్చున్న వెంటనే సైలెన్స్. బాబాను చూస్తూ ఉన్నాను, బాబా నాకు దృష్టిస్తూ ఉన్నారు. మరి నేను అక్కడి నుంచి అంటే ఆత్మ ఎగిరిపోయింది. అంటే ఎగిరిపోవడము అనంటే పక్షి ఎగిరి వెళ్ళిపోయింది మేడ మీదకి అలా కాదు. అంటే అర్థం ఏంటి ఎగిరిపోయారనంటే, అంటే నాకు శరీరం యొక్క భానము కించిత్ మాత్రం కూడా లేదు. నేను ఎప్పుడు అనేవాణ్ణి, భగవంతుడా నా యొక్క జీవితం యొక్క బహుమూల్యమైనటువంటి అమూల్యమైనటువంటి సమయము ఏది ఉంటుంది అనంటే, ఎప్పుడైతే నేను నువ్వు మాత్రమే, ఇంకా మూడో వ్యక్తి ఎవరు లేరు ఉండరు, మనిద్దరం కలిపి మాట్లాడతాము, కూర్చుంటాము, కలుస్తాము, అది అమూల్యమైనటువంటి ఘడియ. మరి ఇంక నేను ఇంకేం అడగను, కేవలం ఇదే. మరి ఈ యొక్క కోరికను నాకు పూర్తి చేయగలరా? నీవు అందరి కోరికల్ని పూర్తి చేసేవాడి ఉన్నావు, మరి నాకు ఇంకా వేరే ఏ కోరికలు లేవు, కేవలం నాకు ఇదే కోరిక ఉంది, నీవొకడు నేనొకడిని, మనిద్దరమే, మూడో వారు ఇంకెవ్వరూ లేరు. అలాంటి అనుభవము నాకు ఈరోజు కలిగింది. ఒక బాబా, నేనొకడిని, ఇంకా మూడో వారు ఎవ్వరూ లేరు. కేవలం లైట్, లైట్ చాలా తేలికగా, చాలా ప్రకాశవంతంగా ఉంది. మరి నాలో కూడా నేను ఇదే చూశానన్నమాట, నా నుండి కేవలం లైటే వస్తుంది. నేను ఉన్నదే లైట్, స్వయం లైట్ ఉన్నాను. ఇంకా వేరే ఏ ఆలోచనలు నాకు రాలేదు. నాకింకా ఆ సమయంలో ఇంకా ఏమి గుర్తు రాలేదు, ఏ స్థానం యొక్క భానం కూడా లేదు. అంటే టైం, స్పేస్, స్థానము, సమయము, ఈ రెండు నాకేమీ తట్టడం లేదు. ఆ రెండు ఎగిరిపోయాయి. ఈ రెండిటి నుంచి నేను అతీతంగా ఉన్నాను. ఈ రెండిటి నుంచి నేను ఎక్కడికి వెళ్ళిపోయాను, అది ఏ లోకం ఉండింది, ఏ సమయం అయి ఉండిందో ఆ టైంలో, ఆ సమయంలో నా లెక్క ప్రకారం సాయంత్రం అయి ఉండొచ్చు, కానీ నాకు ఇంకా ఏమి తెలియనే తెలీదు. కేవలం లైటే లైట్, ఆనందమే ఆనందము. ఇలాంటి అనుభవం, చాలా మంచి అనుభవం జరిగింది. హే ప్రభువా, నీవు మొదటి రోజే నా యొక్క కోరికను పూర్తి చేసేసావా. నిజంగా నువ్వు భోలానాథుడు ఉన్నావు, అపరదాని ఉన్నావు. నాకు ఈ అమృతాన్ని తాగేటువంటి కోరిక, ఆలోచన చాలా బలంగా ఉండేది. మరి అలాంటి అమృతాన్ని నాకు ఈరోజు తాగించేసేసావా. మరి ఇవన్నీ అయితే మళ్ళీ వచ్చిన ఆలోచనలు. ఎప్పుడైతే నేను ఆత్మ కిందికి దిగానో అప్పుడు వచ్చినటువంటి ఆలోచనలు. అలాంటి అనుభవం నాకు కలిగింది. ఇది చాలా బహుమూల్యమైనటువంటి, అమూల్యమైనటువంటి అనుభవము. దానికి ఎలాంటి ధనాన్ని వెలకట్టలేము, దానికోసం ఇంకా ఏమి చెప్పలేము. చరిత్రలో చెప్తూ ఉంటారు కదా, ఫలానా రాజు, ఫలానా రాజు, అలెగ్జాండర్ ఈ రాజు ఉండేవారు, ఫలానా వారు ఛత్రపతిగా ఉండేవారు, వారికి మొత్తం ప్రపంచం పైన, లేదు ప్రపంచం యొక్క అనేక భూభాగాలలో వారి రాజ్యం ఉండేది. వాటన్నిటితో చూస్తే నాకు జరిగినటువంటి అనుభవము చాలా గొప్ప అనుభవము. వాటన్నిటికంటే చాలా ఉన్నతమైనటువంటి అనుభవము. ఎందుకంటే నేను చాలా ఇతిహాసాలని చదివాను. పడమరలో ఉన్నటువంటివి, లేదు తూర్పులో, అంటే ఈస్ట్ కానీ వెస్ట్ కానీ, అంటే పాశ్చాత్య దేశాల్లో కానివ్వండి, భారతదేశం కానివ్వండి, అనేక రకాలైనటువంటి గ్రంథాలని, ఇతిహాసాలని చదివాను. మొదటి నుంచి నాకు ఈ ప్రపంచం ఏంటి, ఈ ప్రపంచం యొక్క ఇతిహాసం ఏంటి, ఈ చరిత్ర ఏంటి, ఇవన్నీ నేర్చుకునేటువంటి చాలా అభిరుచి ఉండేది. కానీ నాకు జరిగినటువంటి అనుభవం ముందు ఇవన్నీ ఏమీ లేదు. ఏదైతే నేను కావాలని అనుకున్నానో, ఏదైతే కోరుకున్నానో, అది నాకు భగవంతుడు ఇచ్చేశారు. ఇంకేం కావాలి నాకు, ఇంకేం అడగాలి, మీరే చెప్పండి. ఎప్పుడైతే అతను నాకు ఇంత గొప్ప ప్రాప్తి, ఇంత పెద్ద అనుభవం చేయించారో, దీనికంటే ఇంకేం కావాలి. మరి ఇన్ని ఇచ్చిన తర్వాత అతనితో ఇంకా ఏమైనా కావాలి అనేటువంటి ఎక్స్పెక్టేషన్ ఉంటుందా? ఇంకేమైనా అడగాలి అనేటువంటిది కంప్లైంట్ ఉంటుందా? మీరే ఆలోచించండి. ఆ తర్వాత నేనేం చూశాను అని అంటే, నేను బాబాయ్ యొక్క ఒడిలో ఉన్నాను. ఎప్పుడైతే నేను కిందికి వచ్చానో అప్పుడు చూశాను నేను బాబు ఒడిలో ఉన్నాను. నేనెప్పుడు వెళ్ళాను బాబా ఒడిలోకి? నేనైతే అక్కడ కూర్చుని ఉన్నాను, బాబా ఇంత దూరంలో కూర్చున్నారే, మరి నేనెప్పుడు బాబా యొక్క ఒడిలోకి వెళ్ళాను? నేనైతే లైటే లైట్, బాబా లైటే లైట్ ఉండేవారు. శుభాబా జ్యోతిర్బిందు చాలా అపారమైనటువంటి వెలుగు. మరి నేను వెలుగుని, బాబా కూడా వెలుగు, మా ఇద్దరి యొక్క కలయిక జరుగుతూ ఉండేది, రెండు వెలుగుల యొక్క మిలనం జరుగుతూ ఉండేది. ఫేస్ టు ఫేస్ విత్ గాడ్ అని అంటూ ఉంటారంటే, భగవంతుడితో అంటే అతనితో స్వయం కలుసుకోవడము అని. మరి భగవంతుడికైతే ముఖం లేదు, మరి నేను ఎప్పుడైతే ఈ అనుభవం చేస్తున్నానో నాకు కూడా ముఖం లేదు. మరి ఆ సమయంలో నాకు ఇంకా ఏమీ లేదు, ముఖం లేదు, చెవులు లేవు, ఏమీ లేవు. భగవంతుడు కూడా లైట్, నేను కూడా ఒక లైట్. ఈ అనుభవం చేశాను నేను ఎప్పుడైతే కిందికి వచ్చానో. మరి నేను కిందికి ఎప్పుడైతే వచ్చానో ఏం చూశాను అని అంటే, బాబా యొక్క ఛాతికి నేనున్నాను, ఛాతికి తగులుతూ నేనున్నాను. బాబా నన్ను బచ్చే బచ్చే అని పిలుస్తూ ఉన్నారు. నేను 23-24 సంవత్సరాల యువకుణ్ణి, చాలా దృఢంగా ఉండేటువంటి యువకుణ్ణి. బాబా తన యొక్క ఒడిలో పడుకోబెట్టి కొని ఉన్నారు. ఆ సమయంలో బచ్చే బచ్చే అని పిలుస్తూ ఉన్నారు. బాబా అంటున్నారు, వచ్చేయి వచ్చేయి, కలుస్తూ ఉంటాము కలుస్తూ ఉంటాము, ఈరోజైతే కలిసాం కదా, ఇలాగే కలుస్తూ ఉంటాము అని బాబా అంటున్నారు. ఈ శబ్దం నేను విన్నాను. మొదటి రోజే నేను బాబా యొక్క ఒడిలో కూర్చొని ఉన్నాను. నాకు మొదటి రోజే ఈ భాగ్యం ప్రాప్తించింది. మరి ఆ సమయంలో బాబా కూడా చెప్పారు, వచ్చే నువ్వు బాబా యొక్క ఒడిలో ఉన్నావు అని. నేను ఎందుకు కిందికి దిగేశాను, ఈ ప్రపంచంలోకి మళ్ళీ ఎందుకు వచ్చేసాను? జీవితం అంటే భగవంతుడితో ఉండే అనుభవమే కావాల్సి ఉండింది నాకు. మరి ఇదే అనుభవంలో ఉండుంటే బాగుండేది కదా ఇంకా కొంచెం సేపు. ఇలాంటి ఒక నాకు అత్యాశ మొదలైంది. ఆశ ఉంటుంది కదా. మరి బాబా నాకు ఒక మంచి రుచి చూపించారు, ఆ రుచికి నేను బానిసనైపోయాను. మరి ఎవరికైనా తండ్రి పిల్లలకి మామిడి పండు తినిపించారనుకోండి, ఆ అబ్బాయికి నచ్చిందనుకోండి, ఏమంటారు, నాన్న ఇంకొకటి తినిపించు నాకు అని అంటారు కదా. అలా నాకు కూడా ఇలా బాబా నాకు అనుభవం చేయించారు, అదే అనుభవంలో ఉండాలని అనుకుంటూ ఉన్నాను నేను. ఆ తర్వాత నాకు మళ్ళీ అర్థమైంది, ఈయన స్వయం భగవంతుడు ఉన్నారు. భగవంతుణ్ణి కల్పించడానికి ఆయన యొక్క ప్రైవేట్ సెక్రటరీ అవసరం లేదు, ఆయనకి ఎవరు పిఏ లేరు. ఢిల్లీలో ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఉంది, దాన్ని పిఎంఓ అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ అని అంటూ ఉంటారు. మరి భగవంతుడికి ఇలా ఏమి లేనిలేదు. మరి భగవంతుడు ఎవరిని కలవాలని అనుకుంటే ఆయన వారిని కలిసేస్తూ ఉంటారు. నాతో బాబా కలిశారు. ఒకవేళ ఎవరైనా బాబాని కల్పించే వాళ్ళు ఉండి ఉన్నట్లయితే వాళ్ళు చెప్పేవారు, ఈరోజు బాబాకి టైం లేదు, తర్వాత ఎప్పుడైనా కల్పిస్తాము అని. మరి ఆ తర్వాత బాబా నన్ను కిందికి తీసుకుని వెళ్ళారు. అక్కడ టైలరింగ్ డిపార్ట్మెంట్ ఉండిందనమాట. బాబా తీసుకెళ్ళి, బచ్చయ్య ఇక్కడ ఇది జరుగుతుంది, ఇక్కడ ఇది జరుగుతుంది, మరి అక్కడ కూర్చున్న వాళ్ళందరినీ కూడా నాకు పరిచయం చేయించారు, ఫలానా అక్కయ్య ఫలానా సేవ చేస్తారు. వీరి విశేషత ఇది, స్వయం సాక్షాత్ బాబా భగవంతుడు. ఎలా అయితే ఎవరైనా ఇంట్లో కూడా కొడుకు చాలా రోజుల తర్వాత వస్తే అలా చూపిస్తారు కదా. బైబిల్లో కూడా కథ ఉందన్నమాట, ఒక కొడుకు తప్పిపోయాడు, చాలా కాలం తర్వాత దొరికాడు. మరి దాంట్లో ఆ కథలో ఉందన్నమాట, వాళ్ళ కొడుకు చెప్పాడనమాట, వేరే కొడుకు రెండో కొడుకు చెప్పాడు, ఎందుకు రానివ్వాలి ఆయన్ని అని అంటే తండ్రి చెప్పాడు లేదు తను రావాలి అని. ఆ పెద్ద కొడుకు అన్నాడనమాట, ఈయన చిన్న ఆయన ఎవరైతే తప్పిపోయాడో ఆయన మీతో డబ్బులన్నీ తీసుకుని వెళ్ళి తిని తాగి అన్ని పోగొట్టుకుని డబ్బులు వస్తున్నాడు, తనని ఎందుకు రానివ్వాలి అని అంటే వాళ్ళ నాన్న అంటారు లేదు రానే రావాలి అని. ఇలా అలాగే నాకు కూడా బాబా ఈ పరివారంలో నేను చాలా సమయం తర్వాత వచ్చాను. లాంగ్ లాస్ట్ అండ్ న్యూలీ ఫౌండ్ అంటే చాలా కాలం నుంచి తప్పిపోయి అల్లారు ముద్దుగా ఇప్పుడు దొరికినటువంటి చాలా సికిలత బిడ్డ అలా చూపించారు నన్ను. స్వయం భగవంతుడు నా యొక్క పరిచయం ఇలా చేస్తున్నారు. దారిలో వెళ్తున్నప్పుడు ఎవరినైనా కల్పించినప్పుడు పరిచయం చేస్తూ ఉంటారు. అలాంటి సమయంలో బాబా నాకు యజ్ఞంలో లగ్భగ్ అందరు అక్కయ్యలు ఉన్నారు, మొత్తం అందరు అక్కయ్యలు అన్నయ్యలు ఉన్నారు. 400కి కొద్ది తక్కువ ఉన్నారు. అందరితో కూడా బాబా పరిచయం చేయించారు. ఆ ప్రపంచమే వేరుండేది. అదంతా చూస్తే అనిపించింది నేను ఎలాంటి ఒక అతీతమైనటువంటి పరివారానికి చేరుకున్నాను అని. బాబా నాకు అందరితో పరిచయాన్ని చేయించారు. ఇవన్నీ అనుభవాలు చేయించిన తర్వాత బాబా అన్నారు, బాబా అన్నారు బచ్చే పక్కనే బాబాకి ఒక మిత్రుడున్నారు, బాబా మిత్రుడున్నారు, మరి దీనికి అర్థం ఏంటి అనేటువంటిది నాకు అర్థం కాలేదు. మరి ఆయనకి ఎలాంటి మిత్రుడున్నారు? నేను బాబా నేను వేరు అయిన తర్వాత మళ్ళీ బాబాని అడిగాను, పక్కన ఎవరినో అడిగాను, బాబా మిత్రుడెవరు, తనతో ఎప్పుడైనా నన్ను కల్పించడానికి వీలవుతుందా అని అన్నాను. అయితే ఆ వ్యక్తి చెప్పారు, తను ఒక సన్యాసి, తను పక్కనే శ్మశానం దగ్గర తన యొక్క కుటీరం తయారు చేసుకున్నారు, మరి తను రాత్రి పగలు బాబాని నిందిస్తూ ఉంటారు, తిడుతూ ఉంటారు. మరి ఆయన గురించి బాబా అన్నారన్నమాట, బాబా యొక్క మిత్రుడు తను అని. ఏదైతే బాబా ఎప్పుడు అంటూ ఉంటారో, ఎవరైతే మీ యొక్క నింద చేసేవారు ఉన్నారో వారు మీ యొక్క మిత్రులు అనేటువంటిది బాబా చాలా సహజమైనటువంటి రీతిలో నవ్వుతూ అది చెప్పారు. పక్కనే బాబా యొక్క ఒక మిత్రుడు ఉంటారు అని చాలా సహజంగా చెప్పారన్నమాట ఆ మాటని. దాంతో బాబా యొక్క ధారణ ఏంటి, బాబా యొక్క జీవనము, తన గుణాలు అవన్నీ కూడా నాకు ముందుకనిపిస్తూ ఉన్నాయి. మరి ఆయన ఆ సాధువు బాబాకి తిడుతూ ఉంటారు, బాబాని నిందిస్తూ ఉంటారు, మరి బాబా అయితే తన మిత్రువు అని అనుకుంటూ వచ్చారు. మరి ఇంకా బాబా నాకు అందరితో పరిచయం చేయిస్తూ వచ్చారు. ఎలా పరిచయం చేయించారు అని అంటే, ఒక పాతవాడిని, నేను ఈ యొక్క స్థానానికి చెందిన వాడిని ఆ విధంగా పరిచయం చేయించారు. పాత పరిచయస్తుల్ని ఎలా పరిచయం చేస్తారో అలా పరిచయం చేయించారు. ఇలా నాతో ఎన్నో విషయాలు జరుగుతూ వచ్చాయి. ఈ కథ చాలా పొడవైండేటువంటిది, కానీ నేను మధ్య మధ్యలో కొన్ని కొన్ని విషయాలు చెప్తున్నాను. మరి ఆ బిల్డింగ్లో జరిగినటువంటి ఇంకా వేరే అనుభవాలన్నీ వదిలేస్తాను ఈరోజు. ఆ తర్వాత మనము కోటా హౌస్లో వచ్చాము. ఈరోజు కూడా అది ఉంది, దాన్ని సర్కిట్ హౌస్ అని అంటారు. సో కోటా హౌస్కి షిఫ్ట్ చేశారు. ఎందుకు అనంటే, భరత్పూర్ మహారాజు ఆ బిల్డింగ్కి ఎప్పుడు రిపేర్ చేయించలేదు, వర్షం పడినప్పుడు ఇల్లు కారుతూ ఉండేది, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉండేవి. విశ్వకిషోర్ భాయ్ యొక్క డైరెక్షన్తో నేను వారికి కరెస్పాండెన్స్ చేశానంటే ఉత్తర ప్రత్యుత్తరాలు చేశాము. ఆ ఇల్లు బాగు చేయించడాని కోసం చాలా ఉత్తర ప్రత్యుత్తరాలు చేశాము, కానీ అది జరగలేదు. కాబట్టి లాస్ట్కి అక్కడి నుంచి బయటకు వచ్చేయాల్సి వచ్చింది. కోటా హౌస్ అని అంటారు, లేదు డోల్పూర్ హౌస్ అని అంటారు. కోటా హౌస్ మరియు డోల్పూర్ హౌస్, ఈ రెండు ప్లేసెస్ లో కూడా మేము వెళ్లాల్సి వచ్చింది. ఈ భరత్పూర్ కోటిలో ఎప్పుడైతే మేము ఉండేవారమో, యజ్ఞ నివాసిలో అని అనేవాళ్ళు, ఆ సమయంలో ఒక సర్దారి మాల్ అనేటువంటి ఒక పేరుతో ఒక స్థానం ఉండేది. ఆ పేరు నేను మర్చిపోయాను, చాలా కాలం అయిపోయింది. కాబట్టి బాబా మమ్మ అక్కడ కూర్చొని ఉన్నారు. తోడు మనోహర్ దాది, కుంజ్ దాది మరియు దీది వీరందరూ కూడా ఉన్నారు. రాత్రిపూట 10 గంటలు అయి ఉండొచ్చు. ఆ సమయంలో బాబా అన్నారు, బచ్చయ్య ఇప్పుడు 10 గంటలు అయింది, వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని. బాబా యొక్క ఆదేశానుసారంగా మేము అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాము. వారు వారి రూముల్లో వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోయారు. మరి ఆ సమయంలో కిందికి దిగిన తర్వాత కింద చిన్న చిన్న కొన్ని రూములు ఉన్నాయి, వాటికి ఎలాంటి తలుపులు కూడా లేవు, దానికి కర్టన్ వేసి ఉండింది. మరి ఆ రూమ్లు అయితే క్లీన్గా ఉండేవి, దాని లోపల మంచాలు కూడా వేసి ఉన్నాయి. నాకు అక్కడ ప్లేస్ దొరికి ఉండింది ఉండడానికి. మరి నేను వచ్చి అక్కడ పడుకున్నాను, కానీ నాకు నిద్ర పట్టడం లేదు. బాబా బాబా, నేను వచ్చేసాను బాబా మీ దగ్గరికి, నేను బాబా దగ్గరికి వచ్చేసాను. ఇవే మాటలు నోట్లో నుంచి వెలబడుతున్నాయి, అదే నష ఖుషి, అవన్నిటితో నాకు నిద్ర రాలేదు. మరి పడుకొని ఉన్నప్పుడు ఇలా అనిపిస్తుంది, చాలా లైట్గా ఉన్నట్టు, ఇలా అయితే శరీరమే లేదు అలాంటి అనుభవం చేస్తూ ఉన్నాను. బాబా యొక్క స్మృతిలో కూర్చొని ఇది నా యొక్క అనుభవం, నా యొక్క స్థితి తయారైంది ఇలా. ఆ స్థితిలో మరి అలాంటి లాస్ట్లో ఇలా చాలా గట్టిగా బాబా బాబా అని అన్నానన్నమాట. మరి దగ్గరే బాబా కూడా ఉన్నారు, మరి ఇంకా వేరే రూముల్లో వేరే వాళ్ళు కూడా ఉన్నారు, కానీ నాకు తెలీదు నేను గట్టిగా అరిచి ఉండొచ్చు బాబా బాబా అని. మరి ఆ సౌండ్ని బయటకు రానివ్వకుండా నొక్కుకొని పెట్టుకుని చెప్పానన్నమాట బాబా అని. ఎలా అయితే నేను బాబా లేకుండా ఉండలేను, నేను ఆ బాబా వాణ్ణి, బాబా నా వారు. చిన్న బాబు ఎట్లయితే బాబా తల్లితో చాలా అటాచ్ అయ్యి ఉంటారో, రాత్రి పడుకున్నప్పుడు కూడా తన యొక్క తల తల్లి పైన పెట్టుకొని పడుకుంటారు. తల్లి నా దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళిపోకూడదు, తల్లి నా దగ్గరే ఉండాలి అని అనుకుంటాడు ఆ బాబు. కొన్నిసార్లు తల్లి వెళ్ళిపోతుంది కదా పక్కన బాబుని పడుకోపెట్టి. అలాగే నాకు కూడా ఉండేది, బాబా బాబా. అలా చాలా లోపల నుంచి వెలవాడుతోంది, సైలెన్స్ గా ఉంది. కొద్దిసేపు అయిన తర్వాత ఏం చూశానంటే బాబు వచ్చేసారు అక్కడికి. బాబు వచ్చి నా ఎదురుగా నిలబడ్డారు. మరి నేనైతే లైట్ ఆఫ్ చేసి పెట్టలేదు, ఎందుకు అనంటే నాకు నిద్రనే పట్టడం లేదు కాబట్టి లైట్ ఆన్లోనే ఉండేది. ఆ సమయంలో బాబా వచ్చి నిలబడ్డారు, నాకు దృష్టిస్తూ నిలబడ్డారు. సాక్షాత్కారము అని అంటారు కదా, అలా బాబా సాకారంలో ఉన్నారు. సాకారంలో బాబా సాకారంగా కూడా కనిపిస్తున్నారు, మరియు దాంతోపాటు లైట్ రూపం కూడా కనిపిస్తుంది. దాన్ని సెమీ ట్రాన్స్ యొక్క స్టేజ్ అని అనొచ్చు. ఇద్దరు నాకు తోడుగా కనిపిస్తూ ఉన్నారు, అవ్యక్త బ్రహ్మ మరియు బ్రహ్మ. బాబా నన్ను చూస్తూ ఉన్నారు, నేను బాబాను చూస్తూ ఉండిపోయాను. మరి నేను నా కళ్ళతో మాట్లాడాను, హే ఈ కళ్ళు ఈరోజు మీరు మూసుకోకండి, కళ్ళు మూతపడకూడదు, ఈరోజు నన్ను మంచిగా చూడనివ్వండి, బాబాను చూడనివ్వండి, హృదయపూర్వకంగా బాబాను చూడనివ్వండి, ఇలాగే చూస్తూ ఉండిపోవాలి, చూస్తూ ఉండాలి. ఎలా అయితే పాట ఉంది కదా, బాబా నీ యొక్క అమృతంని నేను తాగుతూ ఉన్నాను అని, బాబా యొక్క స్మృతి యొక్క అమృతం అనేటువంటిది తాగుతూ ఉన్నాను అనేటువంటిది ఎలా అయితే పాట ఉందో అలా నా యొక్క అనుభవం కూడా. నేను బాబాని చూస్తూనే ఉందామా అని లోపల అనిపిస్తుంది హృదయపూర్వకంగా. నేను బాబాను చూస్తూ ఉండిపోయాను, బాబా నాకు దృష్టిస్తూ ఉన్నారు, అంటే నేను ఇక్కడ ఉంటే కూడా లేనట్టే ఉన్నాను. ఆ తర్వాత కొద్దిసేపటికి నేను మళ్ళీ కిందికి వచ్చాను. మరి ఆ తర్వాత బయటికి వచ్చాక కిందికి వచ్చాక చూశాను, నేను లైట్ని చూస్తున్నాను, దాని లోపల బాబా సాకారంగా ఉన్నారు. మరి నేను దేన్ని చూస్తూ ఉన్నాను అని నన్ను నేను ఆలోచించుకోవడం మొదలుపెట్టాను. బాబాకి నా వైబ్రేషన్స్ దొరికి ఉండొచ్చు, అంది ఉండొచ్చు. మరి బాబా చెప్తూ ఉన్నారు, బచ్చే బచ్చే ఇప్పుడు ఇంకా పడుకోండి, పడుకో, రెస్ట్ తీసుకో, విశ్రాంతి పొందు, పొద్దున కలుస్తాం కదా. సరే బాబా అని నేను పడుకొండిపోయాను. ఇలా నాకు ఇంకొక అనుభవం కలిగింది. ఇప్పుడు యోగం యొక్క కనెక్షన్ ఏంటి అనేటువంటిది, బాబా యొక్క స్మృతి యొక్క కనెక్షన్, దాంట్లో వైర్ యొక్క అవసరం లేదు కానీ సందేశం అయితే అందుతుంది. బాబా నుండి మళ్ళీ సందేశం కూడా వస్తుంది. ఎలాంటి దారం కానీ ఎలాంటి కనెక్షన్ లేదు కానీ నా భగవంతుడైతే నాతోనే ఉన్నారు. ఇది నేను చూశాను. ఇదే సత్యమైనటువంటి యోగము. ఇలా ఇది ఒక విచిత్రమైనటువంటి కథ, ఇలాంటి కథ ఇంకా ఏది లేదు. మరి ఈ కథను వినిపించాలంటే చాలా టైం యొక్క అవసరం పడుతుంది. ఈ కథలో మధ్య మధ్యలో కొన్ని ఘట్టాలను నేను మీకు చెప్తూ ఉన్నాను, ఆలోచించి చెప్పటం లేదు. మనసులో ఏ కథ వస్తే, ఏ అంశం వస్తే దాన్ని వినిపిస్తున్నాను. ఓం శాంతి. జగదీష్ అన్నయ్య యొక్క సాకార్ బాబా తోటి అనుభవాలు మనం వింటూ ఉన్నాము. ఇది సెకండ్ పార్ట్ ఉంది, మొదటి దానికి కంటిన్యూయేషన్. ఇవన్నీ వినిపించడానికి వినిపించే రహస్యం కాదు, ఇవన్నీ యొక్క సారం ఇదే ఉంది. మొదటి వృత్తాంతాన్ని నేను ఏదైతే వినిపించానో, బాబా రోడ్ని తయారు చేస్తున్నారు అనేది. లౌకిక రూపంలో కూడా చూసినట్లయితే ఇంత పెద్ద వ్యక్తి, ఇంత పెద్ద ఆయుష్ ఉన్నటువంటి వారు, ఇంత సంపన్నంగా ఉండేటువంటి వారు, అవన్నీ సాంసారిక విషయాలున్నాయి. పిల్లలుండేవారు, వ్యాపారం చాలా బాగుండేది, మరి నాకు పర్సనల్ గా దీంతో చాలా భాగ్యం కలిగింది. ఆ ఒక్కసారే కాదు, అలా ఒక్కసారి చూసినందుకు కాదు, మరీ కూడా చాలాసార్లు నాకు ఆ భాగ్యం కలిగింది. బాబా అన్నారు, బచ్చే నేను ఈ శరీరాన్ని సఫలం చేయకపోతే ఎలా? మనమైతే తనువు, మనస్సు, ధనము అన్నింటినీ సఫలం చేయాలి, స్వాహ చేసుకోవాలి. దదీచి ఋషిలాగా ఎముక ఎముకని అర్పించాలి. బాబా విశ్వరాజ్యాధిపత్యాన్ని ఇస్తున్నారు, నేను వంచితున్నైపోతాను ఒకవేళ సేవ చేయకపోతే. నేను కూడా చేస్తాను. పాతకాలంలో ఏదైతే చెక్కది అంటే కర్రలది నిచ్చెన వచ్చేదో, ఆ నిచ్చెన పైన ఎక్కి మేకులు కొడుతూ ఉండటం నేను చాలాసార్లు చూశాను. బాబాను ఒంటరిగా సుత్తి మరియు మేకును తీసుకుని బాబా కొడుతూ ఉన్నారు. ధాన్యం బాగు చేయడం చూసాము. ఉండటానికి ఇల్లు తయారు చేస్తూ ఉండేది చూసాము. హిందీలో ఒక సామెత కూడా ఉంది, ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉండండి. యు మస్ట్ వర్క్. ఖాళీగా ఉన్నటువంటి వారి యొక్క మనసు ఒక దయ్యాల ఇల్లు అని అంటూ ఉంటారు కాబట్టి, ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. నాకు చాలాసార్లు మనసు అనిపిస్తూ ఉంటుంది, అన్ని రూముల్లో వెళ్ళి వెతకాలి, మరి ఎవరు దుప్పట్లో పడుకొని నిద్రపోతూ ఉండేవారు ఉన్నారు అని. ఎందుకు అని అంటే 105-106 డిగ్రీల టెంపరేచర్ ఉన్నప్పుడు బయటికి రాలేనటువంటి వాళ్లను కూడా స్ట్రెచర్లో తీసుకొని రావాలని అనిపిస్తూ ఉంటుంది. ఒకసారి ఇలాగే నేచర్ క్యూర్ చేసేటువంటి ఒక వ్యక్తి వచ్చారు, మరి ఆయనకి పాదం బెణికిందో ఏమో తెలీదు, మరి ఆయన క్లాస్లో రాలేదు బాబా అన్నారు. ఆ వ్యక్తి ఎవరైతే వచ్చారో ఆయన ఎక్కడ వెళ్లారు, ఆయన ఈరోజు కనిపించట్లేదు అని. మరి తోడొచ్చినటువంటి వారు చెప్పారు ఆయనకి పాదం బెణికింది అని, తన రూమ్లోనే ఉన్నారు. బాబా అన్నారు మరి బెణికింది అని అంటే తనకు కష్టంగా ఉండి ఉండొచ్చు, కానీ ఆయన్ని స్ట్రెచ్చర్ పైన తీసుకుని రావచ్చు అని. స్ట్రెచ్చర్ పైన తీసుకుని వచ్చి తనని క్లాస్లో పడుకోబెట్టొచ్చు. ఇది ఫ్యామిలీ ఇన్స్టిట్యూషన్ ఉంది, బాబా ఎప్పుడు కాదనరు, జ్ఞానాన్ని వినొచ్చు. శివబాబా పరంధామం నుంచి వచ్చారు, మరి ఆయన్ని డిస్రెస్పెక్ట్ చేస్తున్నారు, ఇన్సల్ట్ చేస్తూ ఉన్నారు. మరి మీ తెలివేమైంది, అంత పెద్ద అథారిటీ బాబా వచ్చారు, మరి మీరు ఎందుకు డిస్రెస్పెక్ట్ చేస్తున్నారు, అగౌరవపరుస్తున్నారు రాకుండా, మీ తెలివేమన్నా చచ్చిపోయిందా? ఆయన అంత దూరం నుండి వస్తారు జ్ఞానాన్ని వినిపించడానికి, మరి మీరు అక్కడ రూమ్లో నుంచి ఇక్కడలాగా రాలేరా? ఇది ఎంత పెద్ద తెలివి తక్కువతనము, ఇది ఎంత పెద్ద అభాగ్యానికి గుర్తు. కాబట్టి ఈరోజు ఈ నిర్లక్ష్యాన్ని వదిలేయండి. నిర్లక్ష్యం గురించి బాబా అన్నారు, ఇది 6వ వికారము, ఇది కుంభకర్ణుడు. కుంభకర్ణుని రావణుడితో పాటు కాల్చేస్తూ ఉంటారు. మరి ఆ కుంభకర్ణుని వదిలేయండి. అమృత్ వేళ తనదే సమయం ఉంది, క్లాస్ కూడా తనదే సమయం ఉంది, మరి మీరు పడుకోవాలి అని అంటే ఆ తర్వాత వచ్చి నా రూమ్లో పడుకోండి అని అనేవారు. పడుకోవడానికి నేను అప్పుడు వదులుతాను, కానీ ఈ రెండు పనులు ఏవైతే ఉన్నాయో ఇవి సరిగ్గా చేయండి. రెండో విషయం గురించి అన్నయ్య చెప్తూ ఉదాహరణ ఇస్తూ ఉన్నారు. ఈరోజు బాబ్రీ మస్జిద్ ఉంది, అయోధ్యలో ఏదైతే రామ జన్మభూమి ఉందో అదే రామ జన్మభూమి ఉన్నటువంటి స్థలంలో బాబర్ మరియు వారి యొక్క సైన్యాలు ఆ తర్వాత మసీదుని తయారు చేశారు. మరి ఆ బాబర్ యొక్క జీవన చరిత్ర కథ ఉంది, పర్షియన్లో రాశారన్నమాట బాబర్ యొక్క జీవిత చరిత అని. మరి బాబర్ని భారతదేశం వాళ్ళు పూర్తిగా జయించేసేశారు, భారతదేశం యొక్క సైన్యాలు వారి సైన్యాన్ని పూర్తిగా కొల్లగొట్టేశాయి, ఓడిపోతూ వచ్చాడన్నమాట బాబరు. మరి తన యొక్క అందరినీ పిలిచి అందరి సైన్యాన్ని పిలిచి చెప్పారన్నమాట, ఏ నా సైన్యంలో ఉన్నవారు చెవులు తెరిచి వినండి. ఈ మీరు ఏదైతే తాగుతూ ఉన్నారో అంటే మద్యాన్ని సేవిస్తూ ఉన్నారో దాన్ని వదిలేసేయండి. ఇప్పుడు సైన్యాన్ని అంటే సైన్యం పైన విరుచుకుపడండి, యుద్ధం చేయండి, చనిపోయినా పర్వాలేదు కానీ యుద్ధం చేయండి. మనం ఇప్పుడు వాపస్ వెళ్ళేది లేదు, ఇక్కడి నుంచి వచ్చామో అక్కడికి వాపస్ వెళ్ళేది లేదు. చనిపోయేది ఉంటే ఇక్కడే చనిపోతాము. కాబట్టి మీ హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ఇప్పుడు మీరు విరుచుకుపడండి సైన్యం పైన, అపోజిషన్ పైన. దీని అర్థం ఏంటి? మరి మనం కూడా ఇలాగే అక్కడ ఇక్కడ విషయాలు, చిన్న చిన్న విషయాలు ఇవన్నిటినీ చూస్తూ మన యొక్క సమయాన్ని వేస్ట్ చేస్తూ ఉన్నాము. మనం అనుకుంటూ ఉంటాము మనం చాలా తెలివైండేటువంటి వారు అని. మరి ఏమి తెలివి ఉంది మన దగ్గర? మనం ఎలా అయితే మన సమయాన్ని వేస్ట్ చేస్తూ ఉన్నామో, జీవితాన్ని వేస్ట్ చేస్తూ ఉన్నామో, మరి దీన్ని తెలివి అనొచ్చా? కాబట్టి విరుచుకుపడాలి అంటే బాబా యొక్క పరిచయాన్ని అందరికీ ఇవ్వాలి. జీవితంలో ఏదో ఒక ఉమంగ ఉత్సాహం ఉండాలి. చనిపోయిన వారిలాగా ఉండకూడదు. ఇప్పుడైతే నాకు వృద్ధాప్యం వచ్చేసింది, కానీ ముందు ఎప్పుడైతే నేను వచ్చేవాడినో ఇక్కడికి మధుబన్కి, ఒకసారి ఇలాగే దారిలో నడుస్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి చాలా డీలాడ అలాగా నడుస్తూ ఉన్నాడు. అంటే నాకు కూడా మార్గాన్ని ఇవ్వట్లేదు, తను కూడా వెళ్ళటం లేదు, చాలా చిన్నగా నడుస్తూ వెళ్తూ ఉన్నాడు. నాకు అనిపించేది ఈయన ఒక శవం నడిచినట్టు నడుస్తున్నాడు అని. కాబట్టి ఎప్పుడు కూడా ఏదో ఒకటి చేస్తూ ఉండాలి జీవితంలో. ఇది గుర్తుపెట్టుకోవాలి, నేను మెసెంజర్నున్నాను, భగవంతుడి యొక్క సందేశవాహకుడినున్నాను. మనం క్రూసైడర్స్ ఉన్నాము కాబట్టి మనము భగవంతుడి యొక్క సందేశాన్ని చాలా మందికి ఇవ్వాలి. బాబా మనకు ఒక గొప్ప కర్తవ్యాన్ని ఇచ్చారు, మనల్ని పిలిచింది ఒక గొప్ప కర్తవ్యాన్ని చేయడానికోసం బాబా. మరి మనము చిన్న చిన్న విషయాల్లో మన యొక్క సమయాన్ని వేస్ట్ చేస్తూ ఉన్నామా? కాబట్టి ఈ చిన్న విషయాలు అనేటువంటి మద్యం ఏదైతే సేవిస్తూ ఉన్నామో మనం ఈ జీవితంలో దాన్ని వదిలేయాలి. ఇప్పుడు విరుచుకుపడాలి అంటే చాలా సేవ చేయాలి. ఒక కాలము ఇలాంటిది కూడా ఉండేదన్నమాట. ముందు చాలా చిన్న పాంప్లెట్ ప్రింట్ చేసి ఉన్నాము, 8 పేజీలంత పెద్దది కాదు, చాలా చిన్నది, కలర్ది కూడా కాదు, చాలా బ్యూటిఫుల్ కూడా కాదు, చాలా సింపుల్ గా ఉన్నటువంటి పాంప్లెట్. దానిపైన నిమంత్రణ ఇచ్చేది, భగవంతుడు వచ్చేశారు, భగవంతుడు కంసాలి ఉన్నారు, ఆయన వచ్చేశారు. ఇలా మేమందరినీ ఆహ్వానించేవారము. మరి ఎవరికైతే అవసరం లేదో వాళ్ళు ఎలాగూ రారు, కానీ ఎవరైతే అవసరం ఉందో వారైతే వస్తారు కదా. మనం మన యొక్క కర్తవ్యాన్ని అయితే నిభాయించాలి. ఎందుకంటే బాబా అనేవారు అంతిమ సమయంలో ఈ యొక్క మీ ఇన్విటేషన్ ని వెతుకుతారు, వాళ్ళు డస్ట్బిన్ లో వెళ్ళి వెతుకుతారు. వారు అనుకుంటారనమాట, అవును మాకు ఎవరో ఈ ఇన్విటేషన్ అయితే ఇచ్చారు కానీ మేము దానిపైన ధ్యానం ఉంచలేదు. మరి అదే పాంప్లెట్ లో వెనకాల క్వశ్చన్స్ కూడా 5-6 క్వశ్చన్లు కూడా రాసి ఉండేవి, మరియు సెంటర్ అడ్రస్ కూడా రాసి ఉండేది. మనం చాలా పేదవారిగా ఉండేవాళ్ళం ఆ సమయంలో, కాబట్టి చాలా చీప్ గా ఉండేవి, తక్కువ ఖర్చుతో ఉండేటువంటివి తయారు చేసేవారము. ఎందుకంటే అందరికి ఫ్రీగా ఇవ్వాలి కదా, మరి ఇలాంటివే మన దగ్గర పెట్టుకుని ఇవే అందరికి పంచేవారిమే. ఎవరైనా దగ్గర కూర్చున్న వాళ్ళకి మీరు ఇలాంటి వాటిలో ఇంట్రెస్టెడా అని అడిగి వారికి వెంటనే ఇది చదవడానికి పాంప్లెట్ ఇచ్చేవారము. మరి ఇది చూసి చాలా మంది సెంటర్కు వచ్చేటువంటి వారు, ఈ క్వశ్చన్స్ చూసి చాలా మంది వచ్చేవారు. మరి భావము, వీటన్నిటి యొక్క భావం ఏంటి అని అంటే, మనము ఎవరిని కలిసినా కానీ, ఎలాంటి గుంపులో ఎవరినైనా కలిసినా కానీ వారికి సందేశం ఇవ్వాలి. మరి వారి ఎవ్వరు కూడా భగవంతుడికి ఎప్పుడు లాస్ట్లో కంప్లైంట్ ఇవ్వకూడదు మన పైన, హే భగవంతుడా నీ వచ్చావని నాకు సందేశాన్ని ఎవరు ఇవ్వలేదు అని. బాబా అనేటువంటి వారు ఈ కంప్లైంట్ ఎవ్వరు నాకు ఇవ్వకూడదు, అందుకని ఈ యొక్క మెసేజ్, ఈ యొక్క సందేశాన్ని అందరికీ ఇవ్వండి, ప్రతి ఒక్కరికి ఇవ్వండి అని. ఇప్పుడైతే దాన్ని బంద్ చేసేసాము. నేను బాబా మాటల్ని వినిపిస్తూ ఉన్నాను. మరి నేను ఎక్కడికి వచ్చినా కానీ, భరత్పూర్ కోటి అనుకోండి, కోటా హౌస్ అనండి, ఫ్రీ లిటరేచర్ ప్యాకెట్లు రోజు పోస్ట్ చేసేవాళ్ళము, ఉచితంగా లిటరేచర్ని పోస్ట్ చేసేటువంటి వారము, 50, 60, 70, 100 ఇలా పెద్ద పెద్ద బుక్స్ ప్యాకెట్లలో చేసి లండన్, అమెరికా, ఇండియా, అక్కడక్కడ అక్కడక్కడ బాబా పంపించేటువంటి వారు. బాబా అనేవాళ్ళు జ్ఞానదానం చేస్తూ ఉండండి అని. ఈ జ్ఞానదానం అనేటువంటిది నేత్రదానం ఉంది. ఎలా అయితే కళ్ళ లేనటువంటి వారికి కళ్ళు ఇస్తారో అలా ఇది నేత్రదానం ఉంది. కాబట్టి మనకు మనం చూసుకోవాలి, రోజంతట్లో ఏమైనా మనం దానం చేస్తున్నామా, ఎవరికైనా సందేశాన్ని ఇచ్చామా, ఎవరి కళ్ళైనా తెరిచామా, మరి మన బంధువులు ఎవరికైనా లెటర్ రాసామా బాబా పరిచయంతో, ఎవరికైనా ఫ్రెండ్కి రాసామా, లేదు వస్తూ వెళ్తూ ఉండేటువంటి వారికి ఏమైనా బాబా పరిచయాన్ని సందేశాన్ని ఇచ్చామా, లేదు ఇవ్వలేదా, ఇలా ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. మేము ఈ సంగతి బాబాలో చూసాము. ఆర్థిక పరిస్థితి చాలా కఠినంగా ఉండేటువంటిది, పైసలు ఉండేవి కాదు, కానీ ఇలా ఉంటే కూడా బాబా దానమివ్వు, దానమివ్వు, దానమివ్వండి అని అనేవారు. జ్ఞానదానము సర్వశ్రేష్ఠ దానమైంది పిల్లలు అని అనేవారు. కేవలం చెప్పేటువంటి మాట కాదు, బాబా చేస్తూ ఉండేది ప్రాక్టికల్ గా మేము చూసాము. ప్యాకెట్స్ పంపించేటువంటి వారు, మరి పంపించిన తర్వాత దాని యొక్క విలువ పెరుగుతుంది. బాబా అనేటువంటి వాళ్ళు, పిల్లలు ఇది అమ్మే వస్తువు కాదు, ఇది భగవంతుడు ఇచ్చినటువంటి దాన్ని మీరు అమ్ముతారే, అప్పుడు నేను అన్నాను బాబా మనం ఎక్కడ దాకా ఇలా ఫ్రీగా పంచవచ్చు. ఎందుకంటే భారతదేశం పద్ధతి ఇలా ఉంటుంది, మనం ఇక్కడ పెట్టామనుకోండి ఏదైనా వస్తువుని అడుగుతారనమాట, ఒకటి నా కోసం ఇవ్వు, ఒకటి మా మామగారి కోసం ఇవ్వు అని. ఫ్రీగా దొరుకుతూ ఉంటే ఆయనకు కూడా ఇంట్రెస్ట్ ఉంది అని అంటారు. ఆ తర్వాత అంటారనమాట, మా బాబాయ్ కూడా చాలా ఇంట్రెస్ట్, వారికి కూడా ఒకటి ఇవ్వండి అంటారు. మరి మనమైతే ఇవ్వకుండా ఉండలేము. మరి ఇలాగే వేస్ట్లో వేసేస్తారనమాట. కానీ బాబా అనేటువంటి వారు ఎప్పుడు దీన్ని అమ్మకండి. కేవలం 8 పేజీలు ఉండేటువంటి పుస్తకాలు ఉండేవి, అంటే అలాంటి ప్రింట్ కూడా చేయించేవారము రెడ్ ఇంక్లో. చాలా సుందరమైనటువంటి గోల్డెన్ కలర్ లో కూడా ప్రింట్ చేసి ఉండేవారము. ఒకటి నేను రియల్ గీత అంటే సత్యమైనటువంటి గీత అనేటువంటిది కూడా ప్రింట్ చేయించాము ఇంగ్లీష్లో. బాబా అడిగారు దీనికి ఎంత ఖర్చు అయింది అని. బాబా అడిగారు దీనికి ఎంత ఖర్చు అయింది బుక్, సత్యమైన గీతా బుక్ని ప్రింట్ చేయడానికి అని అడిగారు. 2 రూపాయలు అయింది, మరేం చేయాలి చెప్పండి అని అంటే బాబా అన్నారన్నమాట, ఇది అమ్మే వస్తువు కాదు, అమ్మకూడదు. మరి నేను అన్నానమాట, బాబా ఇది ఒకవేళ అమ్మకపోతే మనం చేసిన ప్రింటింగ్ అంతా ఒక రోజులో ఖర్చు అయిపోతాయని. మన క్లాస్ అన్నయ్య లక్కలే వాళ్ళ బంధువుల గురించి తీసుకుని వెళ్ళిపోతారని అని చెప్పాను. మరి వాళ్ళైతే ప్రసాదం అని తీసుకుని వెళ్ళిపోతారు, భగవంతుడు ప్రసాదము అని తీసుకెళ్తారు. మరి ఏం చేయాలి, ఒక రోజులో అయిపోతాయి కదా అని అన్నాను. బాబా అన్నారు దీని కాస్ట్ ప్రైస్, పేపర్ ప్రింటింగ్ బైండింగ్ వీటన్నిటి కోసము 2 రూపాయలు ఖర్చు అయింది, కానీ ఇది అమూల్యమైనటువంటిది, దీని యొక్క విలువ ఇంకెవ్వరు కూడా ఇవ్వలేరు. ఎందుకు అనంటే ఇది భగవంతుడి యొక్క మహావాక్యాలు, మరి వీటికి ఎప్పుడూ వెల కట్టలేము, ఏ వ్యక్తి కూడా దీనికి వెల కట్టలేము. ఎందుకు అనంటే దీనిలో ఉన్నటువంటి ప్రతి వాక్యము కూడా ఒక రత్నము. ఎందుకనంటే ఇవి భగవంతుడి యొక్క శబ్దాలు, వీటికి ఎలా మనం డబ్బులు పే చేయగలము. కాబట్టి మీరు దీనికి పే చేయలేరు, మీరు దీనికి లెక్క కట్టలేరు అని రాయండి. దోమలు తలుపు తెరిచిపెట్టారు కదా. ఒకవేళ చదవండి, చదివిన తర్వాత మీకు నచ్చలేదనుకోండి ఆ పుస్తకాన్ని వాపస్ ఇచ్చి 2 రూపాయలు తీసుకెళ్ళండి అని రాయి అని అన్నారు. మరి నేనన్నాను బాబా ఇలా చేస్తే మనుషులు, ఇది కొత్త ఉద్యోగం ఇచ్చేశారు, కొత్త వ్యాపారం పెట్టారే, మరి మనుషులు ఆ బుక్ తీసుకెళ్తారు 2 రూపాయలు కూడా తీసుకెళ్తారు అని. బాబా అన్నారు ఎక్స్పెరిమెంట్ చేయి, ఇలా ఏం జరగదు అని. బాబా అన్నారనమాట నువ్వు సరిగ్గా రాయకపోతేనే వాపస్ ఇవ్వడానికి వస్తారు, ఒకవేళ సరిగ్గా రాస్తే వాపస్ ఎందుకు ఇస్తారు వాళ్ళు, వాళ్ళు తీసుకెళ్తారు అని బాబా అన్నారు. కాబట్టి నాకే పరీక్ష పెట్టారు బాబా. బాబా అంటారు ఇది యూనివర్సిటీ ఉంది, ఇది చదువు ఉంది, కాబట్టి మీరు తప్పకుండా చదువుకోవాలి. కోతి ముందు ఏదైనా బుక్ పెట్టారనుకోండి, పుస్తకం పెట్టారనుకోండి, అదేం చేస్తుంది, ఏం చేస్తుంది? దాన్ని చింపేస్తుంది, ముక్కలు ముక్కలు చేసేస్తుంది. దానిపైన మీరు ఏదైనా పండుకడా కట్ చేసి తినలేరు, అలా పూర్తిగా పాడు చేసేస్తుంది. కాబట్టి ఇలా ఏదైనా జ్ఞానదానం ఇవ్వండి. ఇది నేత్రదానం ఉంది, ఎందుకంటే బాబా అంటారు కదా ఈ జ్ఞానం అనేటువంటిది అందులో ముందు గుడ్డివారికి ముందు ఈ గుడ్డివారికి చేతికర లాంటిది అని అంటారు. ఇది ఒక నేత్రము, జ్ఞానం అనేటువంటిది నేత్రము. ఇది ఇవ్వండి అందరికీ ఇలా చెప్పేటువంటి వారు. ఇలా బాబా చాలా చాలా బాబా యొక్క జీవితం నుండి మనం ఎన్నో విషయాల్ని నేర్చుకోవచ్చు. మరి మీ యొక్క ఎక్కువ సమయం తీసుకోకుండా ఇక్కడే మనం సమాప్తం చేద్దాము. ఓం శాంతి, ఓం శాంతి.